ஓம் பத்ரம் கர்ணேபிஃ ஶ்ருணுயாம தேவாஃ பத்ரம் பஶ்யேமாக்ஷபிர் யஜத்ராஃ ஸ்திரைரங்கைஸ்து ஷ்டுமாகும்ஸஸ்தனூபிஃ வ்யஷேம தேவஹிதம் யதாயுஃ ஸ்வஸ்தி ந இந்த்ரோ வ்ருத்தஶ்ரவாஃ ஸ்வஸ்தி ந பூஷா விஶ்வவேதாஃ ஸ்வஸ்தி ந ஸ்தார்க்ஷ்யோ அரிஷ்டநேமிஃ ஸ்வஸ்தி நோ ப்ருஹஸ்பதிர் தாது. ஓம் சாந்தி சாந்தி சாந்தி.
மாண்டுக்கியோபனிஷத்து 4 பிரகரணாலு. மனம் மொதட்டி 2 பிரகரணாலு பூர்த்தி చేసాం. ஆகம பிரகரணம் மொதட்டி பிரகரணம், வைதத்ய பிரகரணம் 2 பிரகரணம், இப்படி 3 பிரகரணம்லோ பிரவேசிஸ்துனா. ఈ பிரகரணానికి அத்வைத பிரகரணம் అని பேரு. அத்வைத பிரகரணம் ఇందులో 48 కారికలు ఉన్నాయి మొత్తం. ఈ యొక్క ప్రకరణాన్ని అద్వైత ప్రకరణం అని ఎందుకు పేరు పెట్టారు గౌడపాదాచార్యుల వారు అంటే, మాండుక్యోపనిషత్తులో మొత్తం 12 మంత్రాలు. ఆ 12 మంత్రాల్లో 7వ మంత్రం నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం. ఆ మంత్రంలో అద్వైతం అనే పదం వస్తుంది. ప్రపంచోపశమం అనే పదాన్ని 2వ ప్రకరణంలో వివరించారు. అద్వైతం అనే పదానికి విశ్లేషణ చేస్తున్నారు ఇందులో ఈ అధ్యాయంలో. అద్వైతం అంటే ద్వైతము కానిది అని అర్థం. ద్వైతం అంటే 2 కంటే ఎక్కువగా ఉంటే అది ద్వైతం, 2 లేక ఆ పైన ఉంటే ద్వైతం అంటారు. 2 లేక అనేకం దాన్ని ద్వైతం అంటారు. ఆ ద్వైతం అంటే ఏమిటి? 2 దానికి పైన లేనటువంటి నద్వైతం అద్వైతం. ఈ 2 పైన లేనటువంటిది ఏది అది అంటే బ్రహ్మ అన్నారు. అద్వైతం బ్రహ్మ అన్నమాచార్య కీర్తనలో పాడుతుంటారు, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అద్వైతం బ్రహ్మ అని అర్థం. ఈ అద్వైతం బ్రహ్మ సత్యం, ఉన్నది ఒక్కటే పరమ సత్యం, మరి ఏది కూడా సత్యం కాదు. మనకు కనపడే ఈ జగత్తంతా కూడా వ్యావహారిక సత్యం, ఇది బ్రహ్మ అంత సత్యం కాదు. బ్రహ్మని మనం పారమార్థిక సత్యం అంటాం, అత్యంత సత్యం, ఆత్యంతిక సత్యం. ఈ ప్రపంచం అనేటువంటిది వ్యావహారిక సత్యం, అనుభవానికి సత్యమే కానీ నిజంగా సత్యం కాదు. మన అనుభవానికి మనకు సత్యంగా కనపడుతుంది, అది వ్యవహార యోగ్యం, మనం వ్యవహారం చెయ్యడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ అది బ్రహ్మమంత ఆత్యంతిక సత్యం కాదు. ఈ ప్రపంచం, ఈ ప్రపంచం అంటే ఏమిటి? మనకు కనపడేవన్నీ ప్రపంచమే. ప్రపంచం అంటే ఏమిటండి అన్నాడు. పంచభూతాలతో తయారు చేయబడి కనపడుతున్నదేదో అదే ప్రపంచం. ఈ కనపడేది అంతా కూడా వ్యావహారిక ప్రపంచం అంట. శరీరం కనపడుతున్నది కదా, ఈ శరీరం కూడా వ్యావహారిక ప్రపంచంలో క్రిందికే వస్తుంది. ఎందుకని? ఏదేదైతే కనపడుతుందో అదంతా కూడా వ్యావహారిక సత్యం అని చెప్పాం. ఏదేదైతే కనపడుతుందో అదంతా కూడా వ్యావహారిక సత్యం. ప్రపంచం అనేది వ్యావహారిక సత్యం. కనుక ఈ బ్రహ్మం అనేటువంటిది అద్వైతం బ్రహ్మ, పరమసత్యం జగత్తు వ్యావహారిక సత్యం, ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ లేదు, అది నిజంగా లేదు. అంటే ఏమిటి, సీమింగ్లీ రియల్ అంటారు ఇంగ్లీష్లో, ఉన్నట్లుగా కనపడుతుంది, విచారణ చేస్తే ఉండదు. మన కళ ఉన్నట్లుగా, కళలో కళ ఉన్నది, మెలకు రాగానే కళ పోయింది. అదేవిధంగా ఈ ప్రపంచం మనం ఇందులో ఉన్నంతసేపు, వ్యావహారిక సత్యంలో మన మనస్సు ఉన్నంతసేపు ఈ ప్రపంచం సత్యం. మన మనసులో ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, పారమార్థిక సత్య జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఈ ప్రపంచం నిజంగా లేదు అని మనకు తెలుస్తుంది. కళ మనం మెలకు వచ్చిన తర్వాత కళ కనపడదు, కళలో వస్తువులు ఉండవు. రెండవ అధ్యాయంలో ప్రకరణంలో విన్నాం, ఇది కూడా కళ లాంటిదే, రెండవ స్వప్నం అని చెప్పాం. మరి ఇది కూడా స్వప్నం అయితే స్వప్నానికి దీనికి తేడా ఏమిటి అండి అంటే ఒక్కటే తేడా, మెలకు వచ్చిన తర్వాత కళలో వస్తువులు దొరకవు. ఈ రెండవ స్వప్నంలో జ్ఞానం అంటే మెలకువ, జ్ఞానంలో మేలుకున్న తర్వాత ఈ వస్తువులు ఉంటాయి, అందరూ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటారు, మన వారు, మన పిల్లలు, మన ఇల్లు. మనకు బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా వాళ్ళందరూ ఇంటాక్ట్గా ఉంటారు, ఏం మార్పు ఉండదు, మీలో కూడా ఏం మార్పు ఉండదు. అది భేదం. ఈ రెండవ స్వప్నానికి, పారమార్థిక సత్యానికి, జ్ఞానానికి ఏమిటి తేడా అంటే ఇది. కనుక ఈ బ్రహ్మము అద్వైతం, ఒక్కటే ఉన్నది, రెండవది లేదన్నా. మరి ఈ కనపడే ప్రపంచం అంతా అంటే అది ఉండి లేనట్లు అన్నాడు. ఎలాగండి ఇట్లా చెప్తారు మీరు, ఒప్పుకునేది ఎట్లా దీన్ని అని మనస్సు కొంచెం సంకటమయ స్థితిలో పడుతుంది. సంకట స్థితి అంటారు, సంకట స్థితిలో పడుతుంది మనస్సు. ఆ మనస్సుకి కాస్త పాఠం నేర్పాలి. మనసా విను అని, ఏమిటది అన్నాడు. ఈ సృష్టి అనేది అంతా కూడా వచ్చింది, పుట్టింది, ఉన్నది అంటున్నాం కదా. బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు, విష్ణువు దీన్ని నిలుపుతున్నాడు, శివుడు దీన్ని లయం చేసుకుంటాడు అని చెప్పి మనకు అన్నీ తెలుసు. మరి ఇన్ని పురాణాలు ఇవన్నీ చెప్పబడినాయి కదండి, మీరు అకస్మాత్తుగా వచ్చి ఇప్పుడు ఆ పురాణాల్లో చెప్పినటువంటి సృష్టి అంతా లేదంటారా? శివుడు లేడా, బ్రహ్మ లేడా, అప్పుడు విష్ణువు లేడా, ఈ ప్రపంచం అంతా లేకపోతే అన్నాడు. ప్రపంచం లేదు అని చెప్పలేదు మనం, ప్రపంచం అసలు లేదని చెప్పలేదు. బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ సృష్టి చేశాడు, బ్రహ్మ విష్ణువు దాన్ని నిలుపుతున్నాడు, శివుడు దాన్ని లయం చేసుకుంటున్నాడు, అంతా ఉన్నది. ఈ సృష్టి అంతా కూడా జీవుల కోసమే చేయబడింది, వీడి యొక్క కర్మలు అనుభవించడం కోసమే ఈ సృష్టిని వీడు సృష్టించుకున్నాడు. తను చేసిన కర్మలు అనుభవించాలి కదా. సృష్టి ఎవరి కోసం అండి, దేవుడి కోసమా, బ్రహ్మదేవుడి కోసమా, విష్ణువు కోసమా సృష్టి? ఆయన ఆడుకుంటున్నాడు అంటారు, భగవంతుడికి ఒక లీల ఏంది, మనందరం ఏడుస్తుంటే ఆయనకు ఒక లీల, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు. ఈ సృష్టి అంతా కూడా మన కొరకే ఏర్పడింది, ఈ వ్యావహారిక సృష్టి అంతా కూడా మన కొరకి, అంటే మన యొక్క పుణ్య పాప కర్మలు అనుభవించడానికి, జీవుల యొక్క కర్మలు అనుభవించడానికి ఈ సృష్టికి మనమే కారకులమైన, లేకపోతే ఆయన సృష్టి చేసిన పని లేదు అస్సలు. కనుక ఈ సృష్టి ఎవరి కోసం అంటే మన కోసం. ఆహా, ఎంత పెద్ద సృష్టి చేసుకున్నాం మనం, అంటే ఇన్ని కర్మలు చేసి ఇవన్నీ అనుభవించడానికి అన్నమాట. అన్ని రకరకాలవన్నీ సృష్టి చేసుకొని ఆ సుఖ దుఃఖాలన్నీ అనుభవిస్తూ ఉంటే ఈ సృష్టి మన కోసం చేసుకున్నామని. అందుకని మన సృష్టి లేదు అని చెప్పడం లేదు, గుర్తుపెట్టుకోండి. సృష్టి ఉన్నది మన కర్మలన్నీ అనుభవించడం కోసం, జీవుల కర్మలన్నీ అనుభవించడానికి సృష్టి ఉన్నది. కానీ ఈ సృష్టి మిథ్యా సృష్టి, ఉన్నది కానీ నిజం కాదు. సృష్టి ఉన్నది నిజంగా లేదు, సృష్టి ఉన్నది కానీ నిజంగా లేదు. ఇట్ ఈస్ సీమింగ్లీ అప్పియరింగ్, అన్రియల్లీ సృష్టి ఉన్నది, అసత్యంగా ఉన్నది సృష్టి, సృష్టి ఉన్నది అసత్యంగా అని రాసుకోవాలి. క్రియేషన్ ఈజ్ దేర్ అన్రియల్లీ, క్రియేషన్ ఈజ్ దేర్ అన్రియల్లీ అన్నారు. సృష్టి ఉన్నది అసత్యంగా, ఎట్లా రాస్తారు తెలుగులో? అలాగే కదా, ఆ అసత్యంగా అన్నదాన్నే మిథ్యా అంటాం. వేదాంతంలో చెప్పబడే పదం అది మిథ్యా. మిథ్యా అంటే ఏం చెప్పాం? కంటికి కనపడుతుంది కానీ నిజం కాదు, అది మిథ్య. అనుభవకాలే ఉంటుంది కానీ నిజంగా చూస్తే లేదు. సూర్యోదయం ఉన్నది, అనుభవం తెలుస్తుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటాం కానీ నిజంగా ఉదయించడండి అని తెలిసిన తర్వాత కూడా రేపు కూడా చూస్తాం సూర్యుడిని. చూసేసు నమస్కారం, ఓ మిత్రాయ నమః, సూర్యాయ నమః, సూర్యుడు ఉదయించాడు. పొద్దున్నే క్యాలెండర్లో న్యూస్ పేపర్లో వస్తుంది సూర్యోదయ సమయం, సూర్యాస్తమ సమయం. అనుభవంగా అనిపిస్తుంది కానీ నిజంగా లేదు. అయితే ఏమిటండి అంటే, ఇప్పుడు ఈ బ్రహ్మం, అద్వైతం బ్రహ్మ ఈ జగత్తుకు కారణమా కాదా, ఇప్పుడు ఈ జగత్తు నిజంగా ఉన్నదా లేదా, ఇది నిజంగా లేదు అని చెప్పి శృతి సమ్మత తర్కంతో గౌడపాదాచార్యుల వారు సమర్థన చేస్తున్నారు. ఈ సృష్టి అనేది ఉన్నది కానీ నిజంగా లేదు అని చెప్పాలి, యుక్తిపరంగా చెప్పాలి, లాజికల్గా చెప్పాలి. అది సృష్టి లేదంటే ఆమెకేం తెలుసు రండి స్వామిని, ఊరికి చెప్తుంటారు వాళ్ళు, ఏదో పుస్తకాలు చదివి చెప్తూ ఉంటారంటారు. లాజికల్గా ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రపంచోపశమం అంటే సృష్టి జగత్తంతా మిథ్య అని చెప్పి అన్నాం అక్కడ. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఉన్నది బ్రహ్మం ఒక్కటే అన్నారు. రెండవ ప్రకరణంలో అటు నుంచి వచ్చాం, ఎటు నుంచి, ప్రపంచం వైపు నుంచి. ప్రపంచ ఉపశమం అన్నారు. ప్రపంచం అంతా ఉపశమం అయిపోతే ఎవరండి ఉన్నది మరి అన్నాడు. శూన్యమా ఉన్నది అంటే, కాదు కాదు బ్రహ్మం ఉన్నాడు అన్నాడు. ఎంతమంది బ్రహ్మలు ఉన్నారండి అన్నారు. ఒకే బ్రహ్మం ఉన్నాం, అద్వైతం బ్రహ్మ. అద్వైతం బ్రహ్మ అయితే మరి కనపడుతున్న సృష్టి అంతటికీ అసత్యంగానే అనుకోండి. ఓకే, మీరు చెప్పినట్లుగా అసత్యంగానే, ఆ అసత్యంగానైనా ఎందుకు కనపడాలి, అది ఎందుకు అసలు అనే ప్రశ్న వస్తుంది కదా. అందుకే చెప్పాను, ఈ జీవుల కర్మలన్నీ సమాప్తం కావడం కోసం ఈ యొక్క సృష్టి వచ్చింది అన్నారు. అద్వైతం అంటే ఆయన లోపల ఈ ప్రపంచం అంతా ఉన్నది అవ్యక్త రూపంలో తర్వాత వచ్చింది అనే ఒక ఆలోచన కూడా రావచ్చు. ఎలా అంటే, విత్తనం ఉంది, విత్తనం ఒకటే విత్తనం ఉందనుకోండి. ఇప్పుడు ఆ విత్తనం అద్వైతం, రెండో విత్తనం లేదు, ఒకటే ఉంది అక్కడ. ఇప్పుడు ఈ విత్తనం పక్కన ఏమీ లేదండి, ఇది అద్వైతమే కదా. కాదు, లోపల కొమ్మలు ఆకులు విత్తనాలన్నీ ఉన్నాయి అన్నారు. కనపడకుండా దాని లోపల ఆకులు పుష్పాలు కాయలు కొమ్మలు అన్నీ ఉన్నాయి కనపడకుండా. కనుక విత్తనం కారణం, రాబోయే చెట్టు కార్యం. కనుక పొటెన్షియల్గా ఉన్నా కూడా దాన్ని అద్వైతం అని చెప్పలేం, ఒకటే అని చెప్పి చెప్పలేం, కనపడకుండా ఉన్నాయి అంతే. కనుక విత్తనం కారణమే కదా, ఆ విత్తనం నాటితే చెట్టు వస్తున్నది కదా. నిజంగా వస్తున్నదా లేదా? కొబ్బరికాయ నాటితే కొబ్బరి చెట్టు వస్తుంది, మామిడి పండు నాటితే మామిడి చెట్టు వస్తుంది, వెలగ పండు నాటితే వెలగ చెట్టు వస్తుంది. అందులో ఆ చెట్టు కనుక లేకపోతే అది ఎట్లా వస్తుంది? నువ్వులు నూనె కోసం నువ్వులు గానుగ దగ్గరికి తీసుకెళ్తే ఏమిస్తాడు? కొబ్బరి నూనె ఇస్తాడు, నువ్వుల నూనె వస్తుంది. అంటే నువ్వుల నూనె ఉన్నదా లేదా? నువ్వుల్లో ఉన్నది కదా. అంటే ఏమిటి, కార్యం రూపంలో ఉన్నది, కార్యం కనపడకుండా ఉన్నది. కనుక విత్తనం కారణం, చెట్టు కన్నా చెట్టుకి విత్తనం కారణం. కనుక మనకు కనపడకుండా ఉన్నప్పటికీ కూడా అందు లోపల అది అద్వైతం అని చెప్పలేం. ఇప్పుడు లేకపోవచ్చు చెట్టు, భవిష్యత్తులో వస్తుంది కదా, అప్పుడు ద్వైతం అవుతుందిగా. ఒక చెట్ట 10 చెట్లు వస్తాయి, పిలకలు వస్తాయి పక్క పక్కనే. ఇప్పుడు అద్వైతమేనండి, కానీ భవిష్యత్తులో ద్వైతం అవుతుంది అది. కనుక విత్తనం అద్వైతం అని చెప్పగలవా? చెప్పలేవు. అది ఒకటే అని చెప్పలేవు. కనపడకుండా ఉంది ద్వైతం. అందులో ద్వైతం అంటే ఏమిటి? రెండు ఆ పైన అవ్వడానికి దానికి శక్తి ఉన్నది లోపల. కనుక విత్తనం అద్వైతం అని చెప్పి అనలేవు. ఎందుకంటే దాని లోపల నుంచి అనేకమైనటువంటి వస్తాయి తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు మనం వర్తమాన కాలంలో చూస్తున్నాం, ఎన్ని చెట్లు చూస్తున్నాం. కనుక అద్వైతం అంటే ఏమిటి చెప్పాలి? మరి భూతకాలంలో కానీ వర్తమాన కాలంలో కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడూ ఒకటిగానే ఉండాలి అద్వైతం అంటే. ఇప్పుడు ఈ విత్తనంలో ఉన్న చెట్టు భూతకాలంలో ఉంది. భూతకాలం అంటే ఏమిటి? ఇంకా రాలే బయటికి, పాస్ట్ టెన్స్, లోపల ఉన్నది, భవిష్యత్తులో వస్తుంది కదా. బ్రహ్మలో అట్లాగే ఈ జగత్ అంతా లోపల ఉన్నదని చెప్తావా అన్నాడు. ఈ బ్రహ్మ కూడా బ్రహ్మలో జగత్తంతా లోపల ఉన్నదండి బీజ రూపంలో నిజంగా అన్నాడు. నిజంగా ఉన్నదంటే అప్పుడు అద్వైతం ఎట్లా అవుతుంది? కనపడకుండా లోపల ఉన్నట్టే కదా పొటెన్షియల్లీ జగత్తంతా. మీ అబ్బాయి, మీ అమ్మాయి, పిల్లలు అందరూ కూడా బ్రహ్మంలో ఉన్నట్లే కదా. కనుక పొటెన్షియల్గా ఉన్నప్పుడు కూడా బ్రహ్మంలో ఈ ప్రపంచం నిజంగా లేదు. అందుకని ఈ బ్రహ్మ జగత్తుకు కారణమా కాదా నిజంగా, అది ప్రశ్న. ఏమండి ఇంత కష్టమా వేదాంతం? మాండుక్యోపనిషత్తు, అది అద్వైత ప్రకరణం. అందుకనే గౌడపాదాచార్య వారు, నీకు అదంతా కష్టమే నాకు తెలుసు, కొన్ని ఉదాహరణలు చెప్తాను అన్నారు. కుండ ఉంది చూశారా? ఈ కుండ మట్టి ద్వారా చేయబడింది, మట్టి కుండ. ఈ కుండ అనేటువంటిది కార్యం అంటారు, ప్రోడక్ట్ని కార్యం. ఏదైతే వికారం చెంది ఉత్పత్తి అవుతుందో, కుమ్మరివాడు కుండని ఉత్పత్తి చేశాడు, చేశాడా లేదా? కుమ్మరివాడు మట్టితో కుండని ఉత్పత్తి చేశాడు. ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది కార్యం అంటాం. ఏదైతే ఉత్పత్తి అవుతుందో, అంటే దేనికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదో అది, దాన్ని కార్యం అంటారు. ఇప్పుడు మనందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, కనుక ఈ శరీరం కూడా కార్యమే. అదేవిధంగా ఈ మట్టి కుండ అనేటువంటిది, కుండకి ఉత్పత్తి ఉన్నది. ఉత్పత్తికి ఏదైతే ఉందో అదంతా కూడా కార్యం. దీనికి ఉత్పత్తి ఉన్నది, దీన్ని కార్యం అన్నాం. కార్యం అంటే దీనికి ఏదో కారణం ఉండాలి కదా, ఇది ఉత్పత్తి కావడానికి కారణం ఉండాలి కదా. లడ్డు రావడానికి అలా చెప్తే కానీ అర్థం కాదు మనకు. లడ్డు రావడానికి శనగపిండి ఉండాలి కదా, కారణం లేకుండా కార్యం ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా? కనుక ఈ కారణం అనేటువంటిది మట్టి, కుండ అనేటువంటిది కార్యం. బంగారం అనేటువంటిది కారణం, గొలుసు అనేటువంటిది కార్యం. ఎందుకంటే ఉత్పత్తి చేశాడు కంసాలివాడు, దానికి ఉత్పత్తి ఉన్నది. జాతం, జాతం అంటే పుట్టుక అన్నారు. జాతం అంటే పుట్టుక అన్నారు, అందుకే జాతకం అంటారు. చూసారా, నువ్వు పుట్టావు కదా నీకు జాతకం రాస్తారు. జాతకం అంటే ఏమిటి? పుట్టినవాడికి కమ్ము ఒకటి చేర్చడమే జాతం, జాతకం అన్నారు. సో ఈ యొక్క పుట్టిన దాన్ని జాతం అంటారు. జాతం అంటే పుట్టుక, పుట్టినది అన్నారు, ఉత్పత్తి అయినది. గొలుసు పుట్టిందండి, గొలుసు పుట్టింది అంటే కార్యం, దానికి కారణం బంగారం. ఈ డెస్క్ పుట్టింది, వడ్రంగి వాడు ఈ డెస్క్ను తయారు చేశాడు, దీనికి కారణం కొయ్య చెక్క. అంటే దా కార్యం కారణం రెండు, కారణమే కార్యంగా కనపడుతుంది. రెండో మెట్టు. మొదటి మెట్టు ఏమిటి? ఏదైతే మనకు కనపడుతున్నదో ఉత్పత్తి అయ్యి అవన్నీ కూడా కార్యం. మొదటి పాయింట్, మనకు కనపడేవన్నీ కూడా ఉత్పత్తి అయినవే కదా, అన్నీ ఉత్పత్తి అయినవే కదా. అన్నీ చెప్పడం కష్టం అని చెప్పి నేను ఒకటి కొండని చేతిలో పెట్టుకొని చెప్తున్నా. మన మనసు అన్నీ అంటే గ్రహించలేదు కదా, అందుకని ఒక కుండ, ఒక గొలుసు, ఒక డెస్క్ ఇట్లాంటివి పెట్టుకుంటే మనకు కొంత అన్నిటికీ అన్వయించుకోవచ్చు తర్వాత. కనుక ఈ కుండ అనేటువంటిది, ఇది కార్యం అన్నాం, దానికి కారణం మట్టి అన్నాం. ఇప్పుడు రెండవ పాయింట్ ఏంటి, కారణం మట్టి కార్యరూపంలో కుండగా ఉన్నది అంతే. కార్యం కుండ నిజంగా మట్టి, మట్టి కారణమైన మట్టికే కుండ అనే పేరు పెట్టాం. ఇది చాలా ఇంపార్టెంట్. కారణం అంటే మట్టి కారణం, ఆ కారణమైనటువంటి మట్టికే కార్యరూపంలో కుండ అని పేరు పెట్టాం. అర్థమైందా? కారణం కార్యం, కార్యం కారణం కంటే వేరు కాదు అని అర్థం. కారణమైన మట్టికే కుండ అని పేరు పెట్టాం, అది ఉత్పత్తి కాగానే. అది ప్రోడక్ట్ కార్యమై ఉత్పత్తికి రాగానే దానికి పేరు పెట్టామండి, మూకుడని, జగ్ అని, గ్లాస్ అని, కుండ అని పేరు పెట్టాం. ఇది రెండవ పాయింట్. ఉత్పత్తి అయినవన్నీ కార్యం మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏమిటి, ఈ కార్యం అనేది, ఉత్పత్తి అయిన కార్యం కారణం కంటే వేరు కాదు. కారణానికే కార్యం అవగానే వేరే పేరు పెట్టాం, మట్టికే కుండాన్ని పేరు పెట్టారు. ఎప్పుడైతే కారణం ఉత్పత్తి అవుతుందో కార్యరూపంలో దానికి వేరే పేరు పెట్టాం, కుండ అని పేరు పెట్టాం. మూడో పాయింట్ ఏంటి, కారణమే కార్యంగా కనపడుతున్నది కనుక, కారణమే కార్యంగా కనపడుతున్నది కనుక అక్కడ రెండు లేవు, ఉన్నది ఒక్కటే అన్నారు. కారణమే కార్యరూపంలో కనపడుతున్నది అంతేకాని మట్టి వేరు కొండ వేరు అంటారండి అన్నారు కదా. మట్టి వేరు కొండ వేరు అనం, మట్టే కొండ, కొండే మట్టి, అద్వైతమే కదా. ఇప్పుడు ఈ కొండ పుట్టింది అన్నప్పుడు ఏమంటాం, జాతివాదం అంటారు. దీన్నే జాతివాదం, జాతి అంటే పుట్టింది అని అర్థం. బ్రాహ్మణ జాతి, వైశ్య జాతి కాదు, జాతి అంటే పుట్టినది అని అర్థం. ఇట్లా వాదించే వాళ్ళని జాతివాది అంటారు. జాతివాది పుట్టింది కనుక కుండ పుట్టింది అంటారు. ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే, ఏమండి కుండ పుట్టడం ఏమిటి, మట్టి మట్టి ఉన్నది అంటాడు వాడు. ఏం పుట్టలేదన్నాడు, ఏమీ పుట్టలేదు, మట్టే కుండగా కనపడుతుంది అంతేగాని పుట్టడం ఏమిటి, కారణమే కదా కార్యంగా కనపడుతోంది, కనుక ఏమైనా కొత్తగా పుట్టిందా ఏమిటి. ఒక షేప్ ఇచ్చా, అవస్థాభేదం అంతే, స్థితి మార్పే, ఇంకేమీ లేదు. కనుక వాళ్ళని ఏమంటారు, అజాతివాది, అజాతవాదం, అజాతివాదం. అజాతి అంటే ఏంటి, పుట్టలేదు, నిజంగా పుట్టుకనేది లేదు అనే వాదం అజాతివాదం. ఈ జాతివాదం అజాతివాదం ఇది అట్లా ఉంచండి. ఇప్పుడు అసలు ఈ పుట్టుక అనేది ఏమిటయ్యా అంటే, శాస్త్రం చెప్తుంది ఏమీ లేదండి, అవస్థలు అన్నాడు. అవస్థలు అంటే తెలుగులో అవస్థ కాదు, స్థితి. అదొక స్థితి, ఆ స్థితిలో అంటారు. అది ఎలా అంటే, నీరుంది కదా, నీటికి మంచులో మంచుగా ఉండే ఒక స్థితి, అదే నీరు ఒక్కొక్కసారి ఆవిరిగా కనపడుతుంది, అదే నీరు ఒక్కొక్కసారి నురుగుగా కనపడుతుంది, నురుగు, అదే నీరు ఒక్కొక్కసారి బుడగగా కనపడుతుంది. బుడగ అనేది ఒక స్థితి నీటికి, నురుగు అనేది ఒక స్థితి, ఒక స్టేటస్. మంచు, ఐస్, ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో చూస్తారుగా రోజు, మన ఫ్రిడ్జ్లో, ఇప్పుడు ఫ్రిడ్జ్లో బయటకు కూడా ఐస్ కనపట్టలే, అది ఉదాహరణ చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు వెనకట్లాగా మోడర్న్ ఫ్రిడ్జ్లు కదా అన్ని, మోడర్న్ ఫ్రిడ్జుల్లో ఐస్ కనపడదు, అంతా లోపల లోపలే కరిగిపోతూ ఉంటుంది. మన పిల్లలు ఐస్ క్రీమ్ తింటుంటారు చూసారా, ఐస్ క్రీమ్ ఏమిటండి, నీళ్ళే కదా, గడ్డగట్టిన నీళ్లు తింటుంటారు పంచదార వేసుకొని, గడ్డగట్టిన నీళ్లు పంచదార వేసుకొని తింటున్నారు, కాస్త రంగు వేసుకొని పైన నీళ్ళే తింటున్నాం. మంచు, ఆవిరి, బుడగ, నురుగు ఇవన్నీ ఏమిటండి, నీటి యొక్క అవస్థ. అంతేకాని మంచు పుట్టిందని, బుడగ పుట్టిందని, ఆవిరి పుట్టిందని అంటారా? ఏమి లేదండి, కారణమే అనేక అవస్థల్లో కనపడుతూ ఉన్నది అన్నారు. అనేక అవస్థల్లో కనపడుతుంది. చాలామంది ఏమంటారంటే ఈ జగత్తు ఉన్నది, ఇప్పుడు ఈ దృష్టాంతం అండి, దృష్టాంతం అయిపోయింది, కొండ ఉదాహరణ, నీటి ఉదాహరణ, గొలుసు ఉదాహరణ. ఇప్పుడు దారం, చీర, ధోవతి అంటారు. ఏమిటండి చీర, ధోవతి? నూలు, థ్రెడ్. నూలుని అలా తీసేస్తే అన్నీ ఒక్కొక్క నూలుని, ఎక్కడుంది ధోవతి? ధోవతి అనేటటువంటి వస్తువు ఉన్నదే, నూలే ధోవతిగా కనపడుతోంది. ధోవతి తెలుసా? పంచ. చీర అంటాం. ఆ చీర అనేటువంటిది ఏమి లేదు, దారం. దారమే చీరగా కనపడుతున్నది, దారమే చీర రూపంలో ఉన్నది. కార్యరూపం ఉత్పత్తి అయింది కదా, ఉత్పత్తి అయింది చీర రూపంలో ఉంది. దారం కంటే వేరుగా ఉన్నదా చీర? ఇది కార్యం, దారం కారణం. ఇప్పుడు మనం దార్ష్టాంతానికి వెళ్ళాలి. బ్రహ్మము ఈ ప్రపంచంగా అధ్యారోపణం చేయబడింది. ఈ ప్రపంచమంతా బ్రహ్మమే అన్నాం. ఈ ప్రపంచమంతా బ్రహ్మమే. సర్వం సర్వం ప్రపంచం బ్రహ్మమయం అంటే ఏమిటి? ప్రపంచం కార్యం, ప్రపంచం కార్యం, బ్రహ్మ కారణం. అప్పుడు ప్రపంచం కార్యమైతే బ్రహ్మ జాతం, బ్రహ్మ జగత్ అన్నాం. బ్రహ్మ ఎప్పుడైతే ప్రపంచంగా మారాడో, నిజంగా మారలేదు, ప్రపంచంగా కనబడుతున్నాడో కార్యరూపంలో, మట్టి కుండగా మారింది, కుండగా కనపడుతున్నది. దారం స్వస్త్రంగా కనపడుతున్నది, బంగారం గొలుసుగా కనపడుతున్నది, చెక్క డెస్క్గా కనపడుతున్నది, బ్రహ్మము జగత్తుగా కనపడుతున్నాడు. అప్పుడు జాతం బ్రహ్మ, జాతం బ్రహ్మ ప్రపంచ రూపంలో, కార్య ప్రపంచ రూపంలో బ్రహ్మ కారణం, జగత్ కార్యం. బ్రహ్మ కారణం. దేనికి కారణం? జగత్తుకు కారణం. జగత్తు అంటే ప్రపంచం. జగత్ ఏమవుతుంది అప్పుడు? కార్యం. ఉత్పత్తి అయింది కదా, ఉత్పత్తి, సృష్టి, ప్రళయం అన్నీ ఉన్నాయి కదా దీనికి, ఇది కార్యం. ఇప్పుడు బ్రహ్మ కారణం, జగత్ కార్యం. ఇందాక మట్టి కారణం, కుండ కార్యం అన్నాం. రెండో మెట్టి ఏం చెప్పాం? మట్టి కుండగా కనపడుతోంది, అది ఎక్స్టెండ్ చేయండి ఇక్కడ. బ్రహ్మమే జగత్తుగా కనపడుతున్నాడు, రెండో మెట్టి. మూడో మెట్టి ఏం చెప్పాం ఉదాహరణలో? కార్యం కారణం కంటే వేరుగా లేదు, కారణమే కార్యరూపంలో అనేక అవస్థల్లో కనపడుతూ ఉన్నది. కనుక ఈ ప్రపంచం కూడా బ్రహ్మ కంటే వేరుగా లేదు. ఇప్పుడు ప్రపంచం ఒకటి, బ్రహ్మ ఒకటి, రెండు ఉన్నాయా? ఇందాక మట్టి ఒకటి, కొండ ఒకటి ఉన్నదా, రెండు ఉన్నాయంటే అన్నారు. గొలుసు వేరు, బంగారం వేరు అంటే అవునండి రెండు ఉన్నాయి, మీ దగ్గర గొలుసు నా దగ్గర బంగారం అని చెప్తారా? దారం వేరు, వస్త్రం వేరు అంటే దారం నేను తీసుకుంటా నువ్వు చీర కట్టుకో అన్నా, ఎలా కట్టుకుంటారు? దారం తీసిస్తే చీరే లేదు. అదేవిధంగా బ్రహ్మ జగత్తుకు కారణమైతే, జగత్తంతా బ్రహ్మమే అయితే, ఇప్పుడు బ్రహ్మ ఒకటి, జగత్ ఒకటి, రెండు ఉన్నాయా చెప్పండి? బ్రహ్మ ఒకటి ఏమండి, ఆ బ్రహ్మ అన్న, ఇదేమిటయ్యా అన్నాడు, జగత్ అండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ ఒకటి, జగత్ ఒకటి, ఇందాక గొలుసు బంగారం అంటే ఒకటే అన్నావు కదా, కార్యం కారణం కంటే వేరు కాదన్నావు కదా. కారణమే కార్యంగా కనపడుతోంది, బంగారమే గొలుసుగా కనపడుతోంది, దారమే వస్త్రంగా కనపడుతోంది, మట్టి కుండగా కనపడుతోంది, నీరే ఆవిరిగా బుడగగా కనపడుతోంది. అంతేకాని నిజంగా ఇవన్నీ లేవు కదా. ఈ జగత్తుకి అంతా కారణం బ్రహ్మమే అన్నారు కదా, దేవుడే కదా కారణం. ఈ దేవుడే కారణమైతే ఈ జగత్తు కార్యమైతే కార్యం జగత్తు బ్రహ్మ కారణం కంటే వేరుగా ఉంటుందా? లేదు కదా. అప్పుడు మీరు చూస్తున్న జగత్తు ఏమిటిది? మరి ఎందుకు భ్రమలో ఉన్నాం? ఇది బ్రహ్మం ఇది చూడండి, ఇది లాజిక్ అంటే, ఇది లాజిక్ యుక్తి అంటారు దీన్ని. కొంచెం ఆలోచించేవాళ్ళు ఆలోచిస్తారు, అర్థమైందా? కనుక ఇది బ్రహ్మమే అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు యుక్తి పరంగా మనం చూస్తున్నాం, మీరు చూసే ఈ జగత్తంతా కూడా బ్రహ్మ కారణం అన్నాం, జగత్తు కార్యం అన్నాం. ఈ యొక్క బోధన సత్యం కాదు నిజంగా. ఇప్పుడు నేను చెప్పింది సత్యం కాదు, అది విషయం. బ్రహ్మ కారణం, జగత్తు కార్యం వ్యావహారికం, వివర్త కారణం అన్నారు. ఆయన మార్పు చెందకుండా ఈ కుండ మట్టి కుండగా మార్పు చెందింది, కుండ రూపంలో మార్పు చెందింది, బంగారం గొలుసు రూపంలో మార్పు చెందింది. మార్పు ఉన్న దానికి కారణంలో రెండు కారణాలు, నిమిత్త కారణం, ఉపాదాన కారణం. నిమిత్త కారణం ఎవరు? కుండ చేసేదానికి తెలియగలవాడు ఎవరండి? కుండ చేసేవాడు మీరా నేనా? కుమ్మరివాడు. నిమిత్త కారణం ఇంటెలిజెంట్ కాజ్ అన్నాం. ఉపాదాన కారణం ఏమిటి? మట్టి. కుమ్మరివాడు తెలివిగల్లవాడు కుండ చేస్తాడు, వాడు పట్టుకుంటేనే ఇట్లా వచ్చేసింది కుండ. మనం గనక పట్టుకున్నామంటే షేప్ లేకుండా పోతుంది. అందుకని వాడిని ఇంటెలిజెంట్ కాదన్నాం. ఆ గొలుసు చూడండి ఎంత చక్కగా చేస్తాడో ఆ కంసాని వాడు. మీరు నేను చేయలేం కదా, వాడు ఇంటెలిజెంట్ కాదన్నాం. మెటీరియల్ కాజ్ ఏంటి? ఉపాదాన కారణం బంగారం. కనుక ప్రతిదానికి ఉపాదాన కారణం, నిమిత్త కారణం రెండు ఉండాలి కదా. ఈ ప్రపంచం కూడా కార్యమైతే దీనికి నిమిత్త కారణం ఎవరు, ఉపాదాన కారణం ఎవరు? బ్రహ్మమే. బ్రహ్మమే నిమిత్త కారణం, బ్రహ్మమే ఉపాదాన కారణం. అట్లయితే బ్రహ్మం కూడా గొలుసులాగా, బంగారం గొలుసులాగా మారినట్టు బ్రహ్మం కూడా మారిపోయినాడండి అన్నాడు. బ్రహ్మ మారడు, ఆయన వివర్త ఉపాదాన కారణం అన్నాం. వివర్తం అంటే ఏంటి? మార్పు చెందకుండా జగత్తులాగా కనబడుతున్నాడు ఆయన. అది బ్రహ్మ యొక్క గొప్పతనం. అర్థమైందా? కుమ్మరివాడు, కంసానివాడు, వడ్రంగివాడు, నేతగాడు వీళ్ళందరూ వేరు, వాళ్ళ ఉపాదాన కారణాలు వేరు. ఉపాదాన కారణాలు వేరు. కుమ్మరివాడికి మట్టి కావాలి, కంసానివాడికి బంగారం కావాలి, నేతగాడికి నూలు కావాలి, డెస్క్ వడ్రంగి వాడికి చెక్క కావాలి, బ్రహ్మానికి ఏం కావాలి? పంచభూతాలు కావాలండి అంటాడు. ఇంకా పంచభూతాలే పుట్టలేదు కనుక ఆయనకి ఏమి అవసరం లేదు. బ్రహ్మమే ఈ జగత్తుగా కనిపిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన నిజంగా మారాల్సిన పని లేదు, ఆయన వివర్త కారణం, వివర్త ఉపాదాన కారణం కనపడుతున్నాడు ప్రపంచంగా. ఏమండి ఇది మాత్రం ఒప్పుకోండి, కష్టంగా ఉంది. ఏదో బంగారం గొలుసుగా మారిందంటే బాగు సరిపోయింది, కానీ బ్రహ్మ మారకుండా ఈ సృష్టిగా కనపడుతున్నాడంటే ఎలా ఒప్పుకుంటాం? ఒప్పిస్తాను. ఇప్పుడు తాడు పాముగా కనపడుతోంది, తాడు పాముగా కనపడుతోంది, తాడు పాముగా మారి కనపడుతున్నదా, మారకుండా కనపడుతోందా? చూసారా ఏమిటి మరి? తాడు వివర్త ఉపాదాన కారణం. చూసారా తాడు పాముగా మారకుండానే పాముగా కనపడుతోంది, కనుక అది వివర్త ఉపాదాన కారణం. అర్థమైందా? బ్రహ్మము కూడా వివర్త ఉపాదాన కారణం, మారకుండానే మారినట్లుగా కనపడతాడు. అక్కడ పాము సత్యమా మిథ్యా? మిథ్య. అయితే బ్రహ్మము జగత్తు కనపడుతున్నాడు, జగత్తు సత్యమా మిథ్య? అర్థమైందా? వ్యావహారిక సత్యమే కానీ పరమసత్యం కాదు. సత్యం అనుకుంటే జీవితం దుర్భరం. ఈ జగత్తు సత్యం కాదు, బ్రహ్మమే జగత్తుగా కనపడుతున్నాడు అని అనుకుంటే జీవితం నందనవనం. అది ఆలోచన గనక ఒక్క అట్లా ట్విస్ట్ చేశారంటే చాలు, లైఫ్ ఈజ్ వండర్ఫుల్ ఆర్ మిజరబుల్, జస్ట్ థాట్ చేంజ్. అది చేయాలంటే ఆ థాట్ ప్యాటర్న్ మారాలి అంటే ట్రైనింగ్ కావాలి, ట్రైనింగ్. ఎన్సీసీ వాళ్ళు, పోలీసు వాళ్ళకి, మిలిటరీ వాళ్ళందరికీ ఎంత ట్రైనింగ్ ఇస్తే ఆగస్ట్ 15 వస్తుంది చూడండి టీవీలో, 1000 మంది అంత మిలిటరీ వాళ్ళు నడుస్తూ ఉంటే కాళ్ళు రైట్ లెఫ్ట్ అంటే మై గాడ్, అసలు ఎంత యూనిఫార్మిటీగా వాళ్ళు వేస్తున్నారు కాళ్ళు అంటే ఎంత ట్రైనింగ్ ఉంది తెలుసా వాళ్ళకి, ఎంత ట్రైనింగ్ కావాలి. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఈరోజు మీకు చెప్పే పాఠం నేను ఎన్ని సంవత్సరాల కిందట చదివానో చెప్పనా? 20 సంవత్సరాలు, 20 ఇయర్స్ బ్యాక్. ఈరోజు నా నోట్స్ చూస్తే 11/7/94 వేస్తుంది డేట్, ఇదే 7వ నెల, 11/7/94 ఈ పాఠం నేను చదివింది 20 సంవత్సరాల కిందట. అర్థమైందా? అంతటి అందులో ఆ సబ్జెక్ట్ అంత చదివి అంత అర్థం చేసుకోవాల్సి ఉంది అందులో. ఇప్పుడు మూడో కోర్సు ఇది, ఇక్కడ నేను చెప్పేది మాండూక్య కోర్సు. శ్రీనగర్లో ఒక కోర్సు అయింది, మైలాపూర్లో ఒక కోర్సు అయింది, ఇది మూడో కోర్సు మాండూక్యం చెప్పడం. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్దామనిపిస్తూ ఉంటుంది, అది వేదాంతం యొక్క గొప్పతనం. సరే, సబ్జెక్ట్కి రండి. ఇప్పుడు బ్రహ్మ వివర్త ఉపాదాన కారణం. కనుక నిజంగా శాస్త్రం చెప్తోంది, ఇప్పుడు చూడండి దృష్టాంతం, పాము ఉన్నదా? నిజంగా లేదు. పాము కనపడినప్పుడు పాము కార్యం, పాము కనపడడానికి కారణమైనటువంటి తాడు కారణం కదా. జాగ్రత్తగా వినండి, పాము చూసేవాడికి పాము కనిపిస్తున్నప్పుడు పాము ఉత్పత్తి అయింది, వాడికి పాము కనపడుతోంది, పాము ఉన్నది, పాము ఉందన్నాడు. అక్కడ పాము కనపడడానికి అసలైన కారణం ఏమిటి? తాడు. అప్పుడు పాము కనపడడానికి వాడికి తాడే కదా కారణం. అంటే తాడు కారణత్వం స్టేటస్ వచ్చేసింది, తాడుకి కారణత్వం స్టేటస్ వచ్చింది. తాడే లేకపోతే పాము ఎక్కడ కనపడుతుందండి కదా. కనుక తాడు కారణం కదా, పాము కార్యం. వ్యావహారికం చెప్పకూడదు, అది ప్రాతిభాసికం. పాము కార్యం, తాడు కారణం. ఇప్పుడు పాము లేదు కదా నిజంగా, అంటే కార్యం లేదు కదా. కార్యం లేకపోతే తాడుకి కారణం అనే స్టేటస్ ఉందా చెప్పండి? పాము లేదు కదా నిజంగా, అంటే కార్యం లేదు కదా. కార్యమే లేకపోతే తాడు కారణం అని చెప్పగలరా, చెప్తారా? వివర్త కారణమైనటువంటి తాడు కారణం కూడా కాదు. ఎందుకు తాడు కారణం కాదు చెప్పండి? ఏమిటా కార్యం? పాము కార్యం లేదు కనుక తాటి యొక్క కారణ స్టేటస్ లేదు. పోయిందా కారణ స్టేటస్? పోయిందా కారణ స్టేటస్? లేదు. అసలు పాము ఉన్నప్పుడు, కనపడినప్పుడు ఆ కార్యం, పాము పుట్టింది, పాము పుట్టింది తాడు వల్ల అని చెప్పి తాడు కారణం అన్నాం. పామే లేనప్పుడు, కార్యమే లేనప్పుడు కారణం ఎక్కడుందండి? కారణ స్టేటస్ తాడు లేదని చెప్పకూడదు. తాడు ఉంది, తాటి యొక్క కారణం స్టేటస్ లేదు. అప్పుడు తాడు పాము కాదు, కారణము కాదు, కార్యము కాదు. కార్యకారణ విలక్షణం, కారణం స్టేటస్ లేదు అసలు దానికి. ఎందుకంటే పాము అనే కార్యం నిజంగా లేదు. అది అర్థమైందా? అది అర్థమైతే దాష్టాంతానికి రండి. ఇప్పుడు బ్రహ్మ వివర్త కారణం జగత్తు మిథ్యా అన్నాం, జగత్తు నిజంగా లేదు అన్నాం. జగత్ అనేది ఉన్నట్లుగా కనపడుతున్నది అన్నాం. కార్యం జగత్ జాతం బ్రహ్మ అన్నాం. ఈ జగత్ కార్యం అంటే ఏమిటి? బ్రహ్మే జాతం బ్రహ్మ అన్నారు. అంటే బ్రహ్మ పుట్టాడు. మట్టి పుట్టింది కదండి కుండగా, అట్లాగే జగత్ కార్యం పుట్టింది. అప్పుడు బ్రహ్మ పాప ఏమైనాడు? కార్యం బ్రహ్మ అయినాడు. కార్యం బ్రహ్మ అయినాడు. కార్యం బ్రహ్మ అంటే జాతం బ్రహ్మ, పుట్టిన బ్రహ్మ అని అర్థం. పాప దీన్ని జాతివాదం అంటాం. నిజంగా ఆయన పుట్టలేదు, ఊరికే జగత్ కనపడుతున్నది అంటే అజాతివాదం. ఆయన నిజంగా కారణం కాదు, వివర్త ఉపాదాన కారణం. ఈ జగత్ ఉన్నట్లుగా కనపడుతోంది, ఇది కార్యం. పాము ఉన్నట్లుగా కనపడింది కదా, పాము ఉన్నట్లుగా కనపడితే అది కార్యమైతే తాడు కారణమైంది. పాము లేదని తెలిసిపోయింది, అప్పుడు కారణం స్టేటస్ ఆఫ్ తాడు కూడా పోయింది. ఇప్పుడు బ్రహ్మ కారణం అవుతుందా? జగత్తు కూడా పాము లాంటిదే కదా కనపడుతున్నది మనకు ఉన్నట్లుగా, నిజంగా లేదు. నిజంగా ఉంటే ఏమంటే పరమ సత్యంగా ఉంటే మీకు నిద్రలో కూడా ఉండి ఉండాలి. నిద్రలో 6 గంటలు మీకు ప్రపంచం ఉన్నదా లేదా నిద్రలో? అది పరమ సత్యం అయితే 6 గంటలు కూడా ఉండాలి అండి. సత్యం అంటే ఏమిటి? త్రికాల అబాధ్యం, 3 కాలాల్లో ఉండవలసినది అంతే కదండి సత్యం అంటే. మరి నిద్రపోతే మీ శరీరం మీకు లేదు, మీ పిల్లలు లేరు, మీ ఇల్లు లేదు, ఏమీ లేదు. 6 గంటలు మీకు ప్రపంచం ఉన్నదా నేను అడుగుతున్నాను, చెప్పండి. 6 గంటలు కాకపోతే 8 గంటలు వేసుకోండి. బాగా నిద్రపోయే వాళ్ళకి 8 గంటలు. మీకు 8 గంటలు మీకు ప్రపంచం తెలియలేదు అంటే మీకు లేదనే కదా ప్రపంచం. అది పరమసత్యం అయితే అక్కడ కూడా ఉండి ఉండాలి. అక్కడ లేదు కనుక ఇది పరమసత్యం కాదు, మెలకు వచ్చినప్పుడే కనపడుతోంది కనుక ఇది వ్యావహారిక సత్యం అంతే. అర్థమైందా? ఇది పరమసత్యం అయితే అక్కడ కూడా ఉండి ఉండాలి. అక్కడ లేదు కనుక 6 గంటలండి, 1-6 నిమిషాల 6 గంటలు. కొంతమంది 12 గంటలు కూడా పోతారు. అంతసేపు నీకు ప్రపంచం లేదంటే అది సత్యమా? సత్యం కావడానికి వీల్లేదు. కనుక బ్రహ్మ కారణము కాదు, కార్య కారణ విలక్షణం బ్రహ్మ. ఆయన ప్రపంచంగా మారనూ లేదు, ఎందుకంటే ప్రపంచం మిథ్య కనుక. కనుక ఈ కార్యం అనేది మిథ్య కనుక జాతం బ్రహ్మ కార్యం అని చెప్పి ఆయన కారణం అని చెప్పడానికి కూడా లేదు. ఆయన కారణము కాదు, కార్య కారణ విలక్షణం బ్రహ్మ. ఆయన కారణంలాగా కనపడుతున్నాడే కానీ నిజంగా ఆయన కారణము కాదు, కార్యము కాదు. ఎందుకంటే లైట్ వేసినప్పుడే మీకు పాము లేదని తెలిసింది, కానీ చీకటిగా ఉన్నప్పుడు తెలుస్తుందా? లైట్ వేసినప్పుడే పాము లేదు అని తెలుస్తున్నది, కానీ మంద చీకటిగా ఉన్నప్పుడు మంద అంధకారంలో పాము లేదు అని తెలుస్తున్నదా? ఇప్పుడు మీరు మంద అంధకారంలో ఉన్నారు, మీ పక్కన నేను ఉంచుంటాను, మీరు పాము చూస్తున్నారు, నేను చెప్తాను ఏరి పాము లేదు పాము లేదు, నా మీద ఒక చెంప మీద ఒక్కటేస్తారు పాము లేదంటారు. ఏంట ఊరికే అంటున్నా తమాషాకి, పాము భయం వేస్తుంటే పాము లేదు పాము లేదు అంటామంటే పాము కనపడుతుంటే అది పైకి వస్తుంది అంటారు కదా. మరి వీడికిట్టి పాము లేకుండా కనపడింది, ఇంకోటి పాము కాదు నాయన అది పూలమాల అంటాడు వాడు, వాడికి పాములా కనపడ్డ పూలమాలా కనపడింది. వెనకడు ఒక టార్చ్ లైట్ తీసుకొని వస్తున్నాడు, వేసి చూశాడు, ఏ పాము లేదన్నాడు. లైట్ వేసే వరకు మీకు పాము భ్రమ పోదు. అర్థమైందా? అదేవిధంగా శాస్త్రం లైట్ వేసే వరకు, మీ మనస్సులో బాగా వంట పట్టే వరకు ఈ భ్రమ పోదు. అది పోయే వరకు పిండి రుబ్బుతారు చూసారు, రుబ్బిన పిండి రుబ్బినట్టుగా శాస్త్రాన్ని రుబ్బుతూ ఉండాలి. ఇట్లా ఒక్కొక్క ఉపనిషత్తు 4 సార్లు 5 సార్లు చదివితే ఒకసారిగే మనకు అయిపోతుంది డికెట్స్ దశాబ్దాలు. ఇంటికి వెళ్ళి చదవాలి, ఇంటికి వెళ్ళి కూర్చొని ప్రతిరోజు 1 గంట 2 గంటలు చదివితేనే ఈ కారణం బ్రహ్మ అనేటువంటిది సత్యం కాదు, కారణత్వమే లేదు బ్రహ్మనికి. ఈ ప్రపంచం తాడు ఎలాగైతే పాము మీద కనపడుతున్నదో ఉన్నట్లుగా నిజంగా లేదు. లైట్ వేసినప్పుడే, అదేవిధంగా జ్ఞానం వచ్చినప్పుడే, జ్ఞానం అనే లైట్ రావాలి. ఎలా వస్తుందంటే గురువుగారు వేస్తారు, శాస్త్రం అనే టార్చ్ లైట్ పట్టుకొని గురువుగారు టార్చ్ లైట్ వేస్తారు. ఎవరు శిష్యుడు క్లాసుకు వచ్చినప్పుడే, శిష్యుడు క్లాసుకు వచ్చినప్పుడే కదా వెలుగుతుంది. అది కూర్చొని వింటూ ఉంటే జ్ఞానం వస్తుంది. ఇంతటి విషయం, ఇంత గంభీరమైన విషయం చెప్పబడింది. ఏ జన్మల పుణ్యమో ఇది వినే భాగ్యం దొరికింది, చెప్పే భాగ్యం నాకు కలిగింది. ఆ యొక్క ప్రపంచం అనేటువంటిది ఆ పాము సదృశ్యం, బ్రహ్మం అనేటువంటిది తాడు సదృశ్యం, మంద అంధకారం అనేటువంటిది అజ్ఞానం. మన అజ్ఞానం పోతేనే ఈ ప్రపంచం ఉన్నది సత్యంగా అనేటువంటి భ్రాంతి పోతుంది. ఉన్నది లేదని చెప్పను, ఉన్నది, కానీ ఈ ప్రపంచం సత్యంగా లేదు, ఉన్నది బ్రహ్మమే. ఉనికిగా ఎరుకగా బ్రహ్మం మీదనే నామరూపాలన్నీ ఆపాదింపబడినాయి అంటున్నారు. అది ఇందులో ఈ ప్రకరణం మొత్తంలో చెప్పబోతున్నారు విషయం. ఇది అర్థమైందా? ఇప్పుడు మొదలు పెడతాం. మొదటి కారిక 110వ పేజీ మొదటి కారిక.
ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మణి వర్తతే ప్రాగుత్పత్తేరజం సర్వం తేనాసౌ కృపణ స్మృతః.
పంచదార ఎన్ని స్పూన్లు వేసినా పాలల్లో తీపిదనం రాదు. ఒక్క స్పూను వేసినా దాన్ని కలిపామనుకోండి తీపిదనం వస్తుంది. అదేవిధంగా మనం ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా కూడా గురువుగారు చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోకపోతే ప్రయోజనం ఉండదు. వినంగానే ఇంటికి వెళ్ళి పిల్లలు హోంవర్క్ చేసినట్లుగా పని అంతా చూసుకొని ఏం చెప్పారు వీళ్ళ స్వామిని వారు ఆలోచించాలి. పుస్తకం తిరిగేస్తో లేకపోతే మనసులో కూర్చొని ఏం ఆలోచించాలి, ఏమిటి విషయం ఆలోచన చేయాలి. అలా చేసే వాళ్ళకి మాత్రమే ఈ శాస్త్రం బాగా జీర్ణం అవుతుంది. పాలల్లో చక్కెర కలిసినట్లుగా స్టిర్ చేయాలి. ఎలా తిప్పుతారండి పంచదార పాలలో వేసి? ఎలా తిప్పుతారు? ఎంత స్పీడ్? చిన్నగా అది ఎప్పటికి కలిసేటట్టు కరిగేటట్లు కదా. అందుకని ఏ స్పీడ్గా తిప్పుతారు తెలుసా? శాస్త్రం మాత్రం చిన్నగా చిన్నగా. అందుకని త్వరగా త్వరగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? ఇక్కడ చెప్తున్నారు చూడండి, దురదృష్టవంతులు ఎవరు అని చెప్తున్నారు. కృపణ స్మృత దురదృష్టవంతులు ఎవరురా అని అడుగుతున్నారు. పవర్ఫుల్ మంత్ కారిక. ఉపాసనాశ్రితో ధర్మ, ధర్మ అంటే జీవులు అని అర్థం. ధర్మం ఏంటి బాబు కొంచెం అంటే అది కాదు ధర్మం అంటే. ఇక్కడ కాస్త ధర్మం ఏంటి బాబు అంటుంటారు చూసారా, బిచ్చం వేయండి అని అర్థం. అది కాదు, అందుకనే గురువు కావాలి. లేకపోతే మనకు తెలిసిన ధర్మం అంటే ఏదో ధర్మం అయిపోతుంది. ఇక్కడ ధర్మం అంటే జీవులు అని అర్థం, కర్త అని అర్థం. ఈ కర్మలు చేసేటటువంటి జీవులు ఉన్నారు చూసారా, ఉదయం లేస్తే సాయంత్రం దాకా బొంగరంలాగా తిరుగుతూ ఉంటాడు. ఇంటి పని, వాకిలి పని, బజారు పని, ఆఫీసు పని, ఈ పని, ఆ పని, ఎన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ ధర్మ జీవులు అంటే ఈ ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు, చేశారా, పూజలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు ఏమిటి, మీరే. ఓకే, పొద్దు లేస్తే దేవుడి దగ్గర గణగణగణగణ చేస్తున్నారు కదా. ఈ జీవులు, ఉపాసన చేసే జీవులు, ఇక్కడ కుంకుమ ఉంటుంది, ఇక్కడ చందనం ఉంటుంది, పైన విభూతి ఉంటుంది, నాలుగు రకాలు పెట్టుకుంటారండి పూజలు చేస్తూ, ఉపాసన చేస్తూ ఉంటారు. చూసారా, ఈ జీవులు, దేవుణ్ణి ఆరాధించే జీవులు ఏం చేస్తున్నారు, ఉపాసనాశ్రిత. ఈ భగవంతుడు పూజ చెయ్యాలి, ఈయనకి ఈయన్ని ఉపాసన చెయ్యాలి, ఈయన మీద ధ్యానం చెయ్యాలి అని చెప్పి పొద్దున్నేస్తే తాపత్రయపడుతూ ఉంటారు. చూసారా, ఉపాసనాశ్రిత. ఉండండి మెడిటేషన్ చేయాలి, ఉండండి పూజ చేయాలి, అర్చన చేయాలి అంటుంటారు కదా. లేకపోతే భయం, ఆయన ఏం చేస్తాడు, ఏదో భయంతో ఆయన చేస్తున్నారు కదా. ఉపాసనాశ్రిత ధర్మ అంటే జీవులు ఏం చేస్తున్నారు వీళ్ళు, జాతే బ్రహ్మణి వర్తతే. జాతి అంటే పుట్టిన బ్రహ్మం మీద, జాతి అంటే పుట్టినటువంటి, జాతే బ్రహ్మణి, ఏదైతే పుట్టుక కలిగి ఉన్నదో. జాతే బ్రహ్మణి అంటే ఎవరండి, రామ కృష్ణ వీళ్ళందరూ ఈశ్వరుడు అని అర్థం, భగవంతుడు. బ్రహ్మమే మాయా స్వరూపంగా ఈశ్వరుడైనాడు కదా, కనుక ఈశ్వరుడిగా కనిపిస్తున్నాడు. రాముల వారు ఎప్పుడు పుట్టారు, కృష్ణుల వారు పుట్టారు, అందరూ దేవుళ్ళ అవతారాలు అన్నాయి కదా, వాళ్ళందరికి కూడా ఆ అవతారం అన్నాం కదా, వాళ్ళందరూ ఎవరండి అంటే జాతే బ్రహ్మణి అన్నారు. వాళ్ళందరూ పుట్టినటువంటి బ్రహ్మలండి. ఈ నిర్గుణం బ్రహ్మమే ఈశ్వరుడి అవతారంగా వచ్చింది, కనుక జాతే బ్రహ్మణి అంటే ఈ నామరూపాలతో కూడినటువంటి దేవుణ్ణి అని అర్థం. జాతే బ్రహ్మణి అంటే ఉపాస్య దేవత అని అర్థం. ఇంద్ర, వాయు, వరుణ, అగ్ని తిరుగుతున్నారు కదా గుళ్ళో పోయి నవగ్రహాల చుట్టూ, ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని రాహవే కేతవే నమః అని చెప్పి ముందు దేవుణ్ణి చూస్తారో చూడరో కానీ వీళ్ళ చుట్టూ మాత్రం, వీళ్ళని కనుక రన్నింగ్ రేసులో పెడితే పీటి ఉషా కంటే వెళ్తారు, అంత స్పీడ్గా తిరుగుతుంటారు నవగ్రహాల చుట్టూ. ఊరికి అంటారా గౌడపాదాచార్య వారు వర్తతే అన్నారు, అంటే తిరుగుతూ ఉంటారని అర్థం. ఆ గుడికి వెళ్ళి వస్తానండి, ఈ గుడికి ప్రసాదాలు చూడండి, ఎప్పుడు వచ్చినా ఎక్కడో ప్రసాదం వస్తూనే ఉంది. నన్ను అంటారు మీరు సోమవారం క్లాస్కి వెళ్ళి వచ్చారా అని అడుగుతారు వాళ్ళు, వచ్చిన వాళ్ళందరికి ప్రసాదం పెడుతుంటా. స్వామిని మీరు ఎప్పుడు ఏదోటి పెడుతూనే ఉంటారు, నేను పెట్టలేదమ్మా, వాళ్ళందరూ ఇచ్చినవి నేను పెడుతున్నాను, బ్యాగ్ నిండా ప్రసాదాలే. తిరుపతి ప్రసాదం, బాలాజీ ప్రసాదం, తిరుపతి బాలాజీ ఒకటే కదా, తిరుపతి ప్రసాదం, సాయి ప్రసాదం, పోడపడని ప్రసాదం, మురుగ ప్రసాదం, గురువాయూరప్ప ప్రసాదం చెప్తే నాకు నువ్వు టైం చాలదు. వర్తతే జాతే బ్రహ్మణి వర్తది, ఉపాసన చేసేవాళ్ళందరూ ఉపాస్య దేవతతోనే వాళ్ళ సమయాన్నంతా కూడా చేసి చేసి వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, నా రాముడే సర్వస్వం, నా కృష్ణుడే సర్వస్వం, అందుకని జపం చేయడం, ధ్యానం చేయడం, ఉపాసనాశ్రితో ధర్మ జీవులు ఉపాసనే ఆశ్రితులైపోయి ధ్యానం చేస్తూ జాతే బ్రహ్మణి వర్తతే, ఈ నామరూపాలతో కూడినటువంటి ఉపాస్య దేవతల మీదనే వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే ఏమిటి, సర్వం అజం ప్రాగుత్పత్తేహే, ఈ రాముల వారు రావడానికి ముందు ప్రాగు ఉత్పత్తేహే, ప్రాగ్ ఉత్పత్తే అంటే ఏమిటి, రాముల వారు రావడానికి ముందు ఎక్కడున్నారండి చెప్పండి, కృష్ణుల వారు అవతారం రావడానికి ముందు ఎక్కడున్నారు, ప్రాక్ ఉత్పత్తి పుట్టడానికి ముందు అని అర్థం. సర్వం అజం, సర్వం అజం అంటే ఏంటి, వాళ్ళు నిజమైన బ్రహ్మస్వరూపులు, బ్రహ్మం, ఎటువంటి బ్రహ్మం, అజం బ్రహ్మం, జన్మ అనేదే లేనటువంటి బ్రహ్మమై ఉన్నారు వాళ్ళు ఈ పుట్టుకకు ముందు. అర్థమైందా, ప్రాగుత్పత్తేహే అజం సర్వం, అంటే ఈ రామ అవతారం, కృష్ణుడు అవతారం, ఈ దేవీలు వీళ్ళందరూ ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క దేవి రావడానికి ముందు, ఆ అవతారం రావడానికి ముందు, ఉత్పత్తి రావడానికి ముందు వారు ఏ రూపంలో ఉన్నారండి? బ్రహ్మరూపంగా ఉన్నారు. ఎటువంటి బ్రహ్మం? అజం బ్రహ్మం. జన్మమే లేనటువంటి బ్రహ్మస్వరూపంగా వారు ఉన్నారు. అంటే ఇప్పుడు జన్మగా వీరు అవతరించారు. జాతే బ్రహ్మణి ఉపాసనాశ్రితాః వర్తంతే. ఈ భక్తులందరూ ఉపాసన చేసే దేవతలు, వాళ్ళందరూ పుట్టుక కలిగిన వాళ్ళు. వాళ్ళని ఈ యొక్క ఇంద్రుడు పుట్టింపబడినాడు. దేవతలందరూ జన్మ ఉన్నది. బ్రహ్మదేవుడు కూడా మొదట పుట్టినవాడు. వీళ్ళందరినీ ఉపాసన చేస్తున్నారు. వీళ్ళందరూ ఉపాసన చేసే ఈ దేవతలందరూ కూడా ముందు, పుట్టడానికి ముందు వాళ్ళు జన్మలేనటువంటి బ్రహ్మస్వరూపం. ప్రాగుత్పత్తేహే సర్వం. ఈ దేవతలందరూ కూడా 33 కోటి దేవతలు, 33 కోట్ల దేవతలందరూ కూడా ఈ రూపాలు వాళ్ళకి రావడానికి ముందు వాళ్ళు ఏ రూపంలో ఉన్నారు? అజం బ్రహ్మంగా ఉన్నారు. అజం అంటే పుట్టుక లేని. జం అంటే అమెరికన్ డైమండ్ కాదు, జం అంటే పుట్టుక. ఆ జం అంటే పుట్టుక లేని, పుట్టుక లేని బ్రహ్మంగా ఉన్నారు వాళ్ళందరూ. కనుక పుట్టిన తర్వాత వీళ్ళందరూ ఉపాసన చేస్తూ ఉన్నారు. పుట్టని బ్రహ్మాన్ని తెలుసుకోలేక పుట్టిన తర్వాత నామరూపాలను పూజిస్తూ ఉన్నారు. అయితే ఏమిటండి పూజ చేయనివ్వండి అన్నారు. ఆయన అంటున్నారు, తేన అసౌ కృపణః స్మృతః. వీళ్ళందరూ కూడా ఇలా ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా మిజరబుల్ అంటున్నారు. కృపణః అంటే ఏంటి? బాధితులు ఉన్నారు, పాపం బాధితులు. మిజరబుల్ అంటే బాధపడుతూ ఉన్నారు. బాధపడే కేటగిరీలోకి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ మిజరబుల్. కృపణః అంటే ఏమిటి? అన్ఫార్చునేట్ పర్సన్. దురదృష్టవంతులందరూ కూడా. ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ చెప్పడానికే భయంగా ఉంది నాకు. ఎవరు వస్తారు క్లాస్కి? నెక్స్ట్ క్లాస్ తెలియదు. వీళ్ళందరూ కృపణులు అంటున్నారు ఆయన. ఇలా దేవుడు పుట్టినటువంటి నామరూపాలన్నీ పూజిస్తూ తిరుగుతూ ఉన్నాడు, గుళ్ళు గోపురాలన్నీ. ఆ స్వామిని వారు 15 సంవత్సరాల నుంచి క్లాస్ చెప్తున్నా కూడా, స్వామిని గుడికెళ్ళి వస్తాం స్వామిని, క్లాసుకు రాలేని అంటారే కానీ ఆ తర్వాత పెట్టుకోవచ్చు కదా గుడి. అజం సర్వం బ్రహ్మాన్ని గురించి ఆవిడ మాట్లాడుతుంటే వీళ్ళు ఈ నామరూపాలతో పుట్టినటువంటి, పుట్టింది ఏంటి? కార్యం. కార్యం సత్యమా, కారణం సత్యమా? కార్యం కోసం పరిగెడుతున్నారు కారణాన్ని వదిలిపెట్టి. కారణం ఎక్కడుంది? బ్రహ్మం. బ్రహ్మమైనటువంటి ఈ కారణాన్ని ఇక్కడ వదిలిపెట్టి బ్రహ్మం అంతటా ఉన్నాడా లేదా? అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. పదండి పదండి పోదాం పండరీపురం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.